దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలను చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక నుంచి 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 18. దయచేసి నేను చదువుతాను, ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచగలను. అయితే మీ హృదయములలో సహింపనలనవి కాని అత్సరమును వాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలి అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలంతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానముందు వెతబడిన. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మీకు వందనాలు. యాకోబు ప్రభా ఆ దినాల్లో రాసిన ఈ పత్రిక మరి ఈ దినాల్లో మాకు ఏ విధంగా ఉపయోగపడుతుందో పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు తెలియచేయమని, మీరు మాట్లాడమని ప్రభా. నాయన ప్రభా ఆ మనిషిని ఇచ్చినని పుట్టిన జ్ఞానంతో కాక దేవా పవిత్రాత్మ పరిశుద్ధాత్మతో ప్రభా నాయన ప్రభా మీరు మాతో మాట్లాడమని ప్రభా, మీ హస్తాలకి కూడి వచ్చిన ప్రతి అయ్యప్పటిని అప్పగించుకుంటూ ప్రభా మిషను మరుగు చేసి ప్రభా తండ్రి మీరు ఉద్దేశించిన మాటలను ప్రభా పలకడానికి ప్రభా మీరే నడిపించమని, మీరు నేర్చుకోవడానికి సహాయం చేయమని అందరినీ ప్రభా ఆయా మా అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ సమావాసాన్ని ఈ సమయాన్ని మీరు దీవించమని అయ్యా ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఏసే నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ యాకోబు రాసిన పత్రిక యేసుక్రీస్తు ప్రభువారి తమ్ముడు ఆయన యాకోబు రాశాడని చాలా మందికి మనలో తెలుసు. అయితే విశ్వాసులకి రాస్తూ ఒక సంఘంగా ఏర్పడిన లేకపోతే విశ్వాసులుగా వేరే ప్రాంతంలో బ్రతుకుతున్న జీవిస్తున్న వాళ్ళకి రాస్తూ యాకోబు రాస్తున్న ఈ మాటలు ఆ పైన మనం చూస్తే 1వ అధ్యాయం నుంచి 12వ వచనం వరకు 3వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చూసినప్పుడు అక్కడ ఒక విశ్వాసి యొక్క మాటలు వర్డ్స్ మన వర్డ్స్ లేదా విశ్వాసి యొక్క మాటలు నాలుక ఏ విధంగా ఉండాలి, ఎట్లాగా ఉపయోగించాలి, అది నాలుక ఎంత ఇంపాక్ట్ ని ఎంత ప్రభావం ప్రభావితం నాలుక లేకపోతే మన మాట చేస్తుంది అని యాకోబు ఒక విశ్వాసి లేకపోతే ఒక బోధించే బోధకుని యొక్క నాలుక గురించి విశ్వాసి యొక్క నాలుక గురించి ఆ పైన వచనాల్లో యాకోబు రాయడం జరిగింది. అయితే కింద 13 నుంచి 18 వచనాలు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ యాకోబు 2 రకాలైన జ్ఞానాల గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఒకటి పైనుంచి వచ్చిన జ్ఞానం అని, మరి ఇంకొకటి భూ సంబంధమైన ఈ కింద జ్ఞానం అని, లేకపోతే దెయ్యాలకి సంబంధించిందని, లేకపోతే మనుషులకి సంబంధించిందని యాకోబు 2 రకాలైన జ్ఞానాల గురించి ఇక్కడ ఈ వచనాల్లో మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. అయితే దీన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం చూసినప్పుడు 13వ వచనాన్ని మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు ఒక ప్రశ్నతో మరి యాకోబు తన మాటల్ని ఇక్కడ విశ్వాసులతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. 2 రకాలైన జ్ఞానాల గురించి మాట్లాడుతూ మొట్టమొదటిగా మీలో జ్ఞానం గలవాడు ఎవడు, లేదా జ్ఞాన వివేకము గలవాడు ఎవడు, హూ ఈజ్ వైజ్ అమాంగ్ యూ అన్న ప్రశ్న ఇక్కడ విశ్వాసులకు వేస్తా ఉన్నాడు. వీళ్ళలో చాలా మంది, ఈ విశ్వాసుల్లో చాలా మంది యేసుప్రభుని చూసిన వాళ్ళు ఉండి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకే సమయానికి, టైం పీరియడ్ కి సంబంధించిన వాళ్ళు. యేసుక్రీస్తు వారి మెసేజెస్ కూడా చాలా మంది వీరిలో వినే ఉంటారు. అటువంటి వారితో మరి యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు, మీలో జ్ఞానము గలవాడేవాడు, హూఇస్ వైస్ అని మాట్లాడుతూ, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను, తన క్రియలను కనపరచవలను. యాకోబు రాసిన పత్రిక అంతా మనం చూస్తా ఉన్నప్పుడు ఎక్కువ ఈ మాట కనిపిస్తూ ఉంటది, క్రియలు క్రియలు కనిపించాలి, క్రియలు కనిపించాలి, క్రియలు కలిగిన వాడు, క్రియలు క్రియలు అని ఎక్కువ ఈ వర్డ్ ఈ యాకోబు పత్రిక అంతా రిపీట్ అవుతా ఉంటది. ఒక విశ్వాసి యొక్క లేకపోతే దేవుని బిడ్డల యొక్క క్రియలు ఎంత మూల్యమైనవి, ఎంత ఇంపార్టెంట్, లేకపోతే అవెంత వ్యక్తిగత జీవితాన్ని గాని, కుటుంబ జీవితాన్ని గాని, మన సామాజిక జీవితాన్ని గాని ఎంత ఇంపాక్ట్ చేస్తాయో యాకోబు రాసిన పత్రికలో ఎక్కువ క్రియల గురించి మాట్లాడుతూ ఉంటాడు. జ్ఞానం గురించి మాట్లాడుతూ కూడా అక్కడ క్రియలు అని యాకోబు మాట్లాడడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు జ్ఞానముతో కూడిన సాత్వికం, సాత్వికం అంటే హ్యూమిలిటీ, హ్యూమిలిటీ హ్యూమిలిటీ అంటే చాలా సార్లు మనం అనుకుంటాం చాలా తగ్గి ఉండడం, లేకపోతే ఏమీ లేని వాడిగా. చాలా మంది చూడండి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళే చాలా తిట్టుకుంటూ ఉంటారు, ప్రభువా నేను పనికిమాలి వాడిని, ప్రభువా నేను అది నేను ఇది నేను పంది లాంటి వాడిని, అట్లా చాలా సార్లు విశ్వాసులంగా చాలా సార్లు మనం తగ్గించుకోవడం అనేది వేరే ఒక లెవెల్లో ఆలోచిస్తాం అన్నమాట. చాలా తగ్గి ఉండడం, తక్కువ మాట్లాడడం, లేదా అణిగి మణిగి ఉండడం, మన డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఏమీ లేనివాడుగా చూపించుకోవడం అన్నది చాలా సార్లు మనం హ్యూమిలిటీ అని అనుకుంటాం. అయితే హ్యూమిలిటీకి ఆపోజిట్ వర్డ్ చూసినప్పుడు గర్వం, గర్వం. చాలా మంది సాత్వికము లేకపోతే ఈ గర్వము, ఈ రెండు మాటలని విశ్వాస జీవితంలో అర్థం చేసుకోవాలంటే చూడండి, చాలా సార్లు ఒక పని మనకు అప్పగించబడినప్పుడు చాలా మంది, నేను ఎక్కువ అప్పుడప్పుడు నేను మొదటి దినాల్లో లేకపోతే ప్రభువుని అంగీకరించిన మొదటి దినాల్లో ఎక్కువ ఉండేదన్నమాట, ఏదన్నా ఒక పని అప్పగించినప్పుడు అమ్మో ఈ పని నేను సరిగా చేయలేనేమో, ఈ పని చేస్తే వీళ్ళు ఏమన్నా అంటారేమో, లేకపోతే ఈ పని నేను సరిగా చేయలేనేమో, నాకంత లేదేమో, ఇదంతా ఎందుకు, మనం కొంచెం కామ్ గా ఉండడం మంచిది, వెనకాల ఎక్కడో ఉండడం మంచిది, వాళ్ళు చెప్తే కామ్ గా కూర్చుని ఏం చేయకుండా నీతిగా ఉండడం మంచిది అని చాలా సార్లు ఇన్ఫీరియారిటీ అంటాం కదా, ఇన్ఫీరియారిటీ, ఎవరైనా మనల్ని పాయింట్అవుట్ చేస్తారేమో ఈ పని చేస్తే అని ఆగిపోయి మనం ఏమీ చేయకుండా ఉంటాం. చూడండి, అది కూడా ఒక టైప్ ఆఫ్ గర్వం. విశ్వాసుల్లో ఎక్కువ ధనం గురించి కానీ, లేకపోతే ధనాన్ని గురించి కానీ, ఒక ఆస్తుల గురించి కానీ మేబీ ఇటువంటి డంబం, ఇటువంటి గర్వం ఉండకపోవచ్చు, కానీ ఈ గర్వం ఉంటా ఉంటది. అమ్మో ఎవరన్నా చూస్తే నేను సరిగా ఈ పని చేయలేనేమో, ఎవరైనా నన్ను సరిచేస్తారేమో, సరిచేయడానికి ప్రయత్నం చేస్తారేమో, బ్రదర్ అట్లా కాదు ఇట్లా కాదు అన్న ఒక ఇన్ఫీరియారిటీ మనలో ఉంటుంది. అందుకని కామ్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాని జోలికి వెళ్ళకపోవడం మంచిది అంతే, మనం చేయకుండా ఉండని చాలా పనులు ఉంటా ఉంటాయి, అది కూడా ఒక రకమైన గర్వం. విశ్వాస జీవితంలో ఎక్కువ ఇది ఉంటా ఉంటది. మీరు ధనాన్ని గురించి సంబంధించిన, ధనానికి సంబంధించి, ఆస్తులకు సంబంధించి, మన ఉద్యోగానికి సంబంధించిన గర్వం ఉండకపోవచ్చు, కానీ ఈ టైప్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీ, అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రైడ్, అది కూడా ఒక గర్వం, ఒక రకమైన గర్వం మన జీవితంలో ఉంటా ఉంటది. ఇక్కడ చెప్తా ఉన్నాడు జ్ఞానంతో కూడిన సాత్వికం, జ్ఞానంతో కూడిన సాత్వికం మనం కలిగి ఉండాలి అని యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. తగ్గించుకోవడం, తగ్గించుకోవడం. ఇంకా చాలా సార్లు మన జీవితాల్లో ఇంకా రెండవ రకమైన గర్వం, అన్ని తెలుసు నాకు, నేను ఏదైనా చేయగలను, ఏదైనా నేను మాట్లాడగలను, ఏ పని అయినా ఈజీగా చేయగలను, అంతా వాక్యం అంతా నాకు తెలుసు, వాక్యాన్ని నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను, లేకపోతే వీళ్ళకంటే నేను కొంచెం బాగా చెప్పగలను, వీళ్ళకంటే బాగా ఈ పని చేయగలను, అన్న ఇంకొక రకమైన గర్వం ఉంటా ఉంటది. ఇది ఇక్కడ మాట్లాడుతుంది జ్ఞానము కలిగిన సాత్వికము, జ్ఞానము కలిగిన సాత్వికం గురించి యాకోబు మాట్లాడుతా ఉన్నాడు. ఒక అతను స్టేట్మెంట్ ఇచ్చాడనమాట, హ్యూమిలిటీ లేకపోతే సాత్వికం అంటే ఏంటంటే నోయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ బీయింగ్ యువర్ సెల్ఫ్, అంటే నన్ను నేను ఎరగడం, నన్ను నాకు నేనుగా జీవించటం, నన్ను నేను ఎరగడం లేదా నాకు నేనుగా జీవించటం హ్యూమిలిటీ లేదా సాత్వికము అని మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నాకు ప్రార్థన చేసే టాలెంట్ దేవుడు ఇచ్చాడు అనుకోండి, నేను ప్రార్థన బాగా చేయగలను కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. అయితే వాక్యం చెప్పే తలాంత దేవుడు నాకు ఇవ్వలేదనుకోండి, దాన్ని బట్టి నేను ఇతరుల పైన ఆధారపడి లేకపోతే ఇతరుల విశ్వాసుల పైన, బ్రదర్ నాకు ఇది ఈ వాక్యం నాకు నన్ను వాక్యం చెప్పమన్నారు కానీ నాకు వాక్యం చెప్పే ఆ జ్ఞానం లేదు లేదా తలాంత లేదు, మీరు నాకు హెల్ప్ చేస్తారా, నాకు ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవడానికి లేకపోతే వాక్యాన్ని చెప్పడానికి సహాయం చేస్తారా అని మనకి ఏ టాలెంట్ అయితే దేవుడు ఇవ్వలేదు లేకపోతే ఎందులో అయితే మనం వీక్ గా ఉన్నామో దాన్ని బట్టి ఇతరుల పైన ఆధారపడడం, దేవుడు మనకిచ్చిన టాలెంట్ ని ఉపయోగించడం, అది హ్యూమిలిటీగా మనం చెప్పుకోవచ్చు. మరొకసారి నేను చెప్తాను, హ్యూమిలిటీ అని అంటే మనకున్న టాలెంట్ ని దేవుని కొరకు ఉపయోగించడం, మన దగ్గర ఏ టాలెంట్ అయితే లేదో దాన్ని బట్టి ఇతరుల పైన ఆధారపడడం హ్యూమిలిటీ. చాలా సార్లు ఇతరుల పైన ఆధారపడడానికి మనం ఇష్టపడడం, అమ్మో వీళ్ళు మళ్ళీ ఏమనుకుంటారో లేకపోతే నాకు తెలియదని వీళ్ళు అనుకుంటారేమో, ఇది కూడా తెలియదని వాళ్ళు నన్ను పాయింట్అవుట్ చేస్తారేమో, అయితే వాళ్ళు నన్ను కరెక్ట్ చేస్తారేమో, వాళ్ళు నన్ను సరి చేయడానికి ట్రై చేస్తారేమో అన్న ఇన్ఫీరియారిటీ మనలో ఉంటది. అయితే పిల్లలారా, ఒక సహవాసంగా మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు జ్ఞానంతో కూడిన సాత్వికం అని అంటే దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని వాడుకుంటూ వెళ్ళడం, తలాంతుల్లో ఏదైతే మనం వీక్ గా ఉన్నామో లేకపోతే ఏదైతే మన దగ్గర మనం చేయలేకపోతా ఉన్నామో దాన్ని బట్టి తోటి సహోదరుల పైన ఆధారపడి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ వెళ్ళడం జ్ఞానం, సాత్వికంతో కూడిన జ్ఞానంగా మనం చెప్పుకోవచ్చు. బీయింగ్ యువర్ సెల్ఫ్, నోయింగ్ యువర్ సెల్ఫ్ అన్నది హ్యూమిలిటీ అని దేవుని వాక్యం నుంచి మనం చూడొచ్చు, అనేక ఎగ్జాంపుల్స్ ని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ రెండు రకాల జ్ఞానాల గురించి యాకోబు మాట్లాడుతా ఉన్నాడు. మొట్టమొదటిది 14వ వచనం నుంచి 16వ వచనం వరకు అక్కడ మనం చూస్తే ఒక జ్ఞానం గురించి మాట్లాడుతా ఉన్నాడు. 14, 15, 16 ఆ వచనాలు మనం ఒకసారి చూస్తే అక్కడ లోకపు జ్ఞానం గురించి మాట్లాడుతా ఉన్నాడు, లేకపోతే ఈ భూ సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా యాకోబు మాట్లాడుతూ ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తా ఉన్నాడు. రెండవది ఆ జ్ఞానం యొక్క పనితీరు చెప్తా ఉన్నాడు. మూడవది ఆ జ్ఞానం యొక్క ప్రతిఫలం చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిది యాకోబు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తా ఉన్నాడు. రెండవది ఆ జ్ఞానం యొక్క పనితీరు ఎలా ఉందో చెప్తా ఉన్నాడు. ఆ జ్ఞానం యొక్క ప్రతిఫలం ఏంటి అని చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తే లోక సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానము అది లోకం నుంచి పుట్టింది, లేకపోతే మనిషి యొక్క ఆలోచన నుంచి పుట్టింది, మనిషి యొక్క ఇచ్చ నుంచి లేకపోతే ఈ లోకం నుంచి పుట్టిన జ్ఞానము గురించి యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మనం చూసినప్పుడు దాని ఆరిజిన్ ఈజ్ ఎర్త్లీ థింగ్స్, అది ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీదే ఫోకస్ చేస్తుంది. ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంత వస్తుంది, లేకపోతే ఇట్లా చేయాలి అట్లా చేయాలి, హ్యూమన్ రీజనింగ్ అడుగుతూ ఉంటది. మనం దేవుని గురించి చెప్తే అది లోకపు జ్ఞానము పట్టించుకోదు. దేవుని గురించి అయ్యా నువ్వు పాపి అయ్యా నువ్వు రక్షించబడాలి, దేవుని అంగీకరించాలి, నీ జీవితం మారుతుంది అంటే లోకానికి అర్థం కాదు లోకపు, ఎందుకంటే అది లోకం నుంచి పుట్టింది. ఒకరోజు నేను రైల్వే స్టేషన్లో మేబీ ఎక్కడికో వెళ్తూ నాకు ఒక ఫోన్ వచ్చింది అనమాట. ఫోన్ వస్తే ఫోన్ తీసి మాట్లాడుతూ వేరే ఒక స్పిరిచువల్ బ్రదరు ఆత్మీయ సహోదరుడు ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. మాట్లాడుతూ దేవుని మాటల గురించి మేము మాట్లాడుకుంటూ నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను. అన్న నాతో దేవుడు మాట్లాడాడు, ఇది చేయమని, నేను ఇది చేయాలనుకుంటా ఉన్నాను అని మాట్లాడుతా ఉన్నాను అనమాట ఫోన్ లో. మేబీ ఆయన అన్నిడేమో నాకు తెలీదు, ఆయన పక్కన ఉన్నాడు, దేవుడు మాట్లాడాడన్న ఆ మాట ఆయన బహుశా వినుంటాడు. అది ఆ మాట వినగానే నా వైపు విచిత్రంగా చూస్తున్నాడు అనమాట, ఈడెవడరా బాబు, దేవుడు మాట్లాడడం ఏంటి, ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాడు, ఒక ఏలియన్ చూసినాడు చూస్తున్నాడు అనమాట. నిజంగా లోకానికి అర్థం కాదు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు సరిచేస్తాడు, దేవుడు మనతో నడుస్తాడు అని అంటే లోకపు జ్ఞానం అంటది నవ్వుతుంది, లోకపు జ్ఞానము అది వెర్రితనము అంటది. అయితే ఇక్కడ యాకోబు మాట్లాడుతా ఉన్నాడు లోకపు జ్ఞానము యొక్క పని తీరు గురించి మాట్లాడుతా ఉన్నాడు, అది ఏ విధంగా ఉంటుందో మాట్లాడుతా ఉన్నాడు. జ్ఞానము అంటే మనకున్న ఆలోచనల్ని, మనకున్న ఆలోచనల్ని ఒక రైట్ వేలో ఉపయోగించడం, లేకపోతే ఒక రైట్ వేలో అర్థం చేసుకోవడం, దాన్ని జ్ఞానం అని అనొచ్చు. ఇప్పుడు చూడండి, ఆటమ్స్ సైన్స్ తెలిసిన వారు మనలో ఉంటే అర్థం అవుతుంది. ఆటమ్స్ ఆటమ్స్ స్ప్లిట్ అయితే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, ఆటమ్స్ స్ప్లిట్ అయితే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, అది నాలెడ్జ్, అది మనకు తెలిసిన సత్యం. దాన్ని ఉపయోగించి న్యూక్లియర్ పవర్ ని మనం తయారు చేయొచ్చు, అది విజ్డమ్. ఒక రైట్ వేలో దాన్ని యూజ్ చేయడం విజ్డమ్. అదే న్యూక్లియర్ పవర్ ఉపయోగించి మన ఆటమ్ బాంబు కూడా క్రియేట్ చేయొచ్చు, అది డిస్ట్రక్షన్, లేకపోతే అది నాశనానికి మనుషులను తీసుకెళ్తుంది. జ్ఞానం ఎట్లాగా ఉపయోగిస్తే అట్లాగా మన వ్యక్తిగత జీవితం గాని, లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని మనం ప్రభు కొరకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ యాకోబు మాట్లాడుతా ఉన్నాడు లోకపు జ్ఞానం యొక్క పనితీరు, లోకపు జ్ఞానం యొక్క పనితీరు. లోకం అంటా ఉంటది నీకు ఏది ఏది నచ్చితే దాన్ని నమ్ము, లేకపోతే ఏది నువ్వేది మంచిగా ఫీల్ అయితే దాన్ని నమ్ము, అన్ని ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటేనండి, నాది విశాలమైన హృదయం, అన్ని దేవుళ్ళు ఒకటే అని అంటది లోకం, లోకపు జ్ఞానం అర్థం చేసుకోవాలి. బాబేల్ టవర్ ని వాళ్ళు బిల్డ్ చేస్తా ఉన్నప్పుడు, బాబేల్ పర్వతం, బాబేల్ పర్వతాన్ని వాళ్ళు కడతా ఉన్నప్పుడు, దాని ఫౌండేషన్ చూసినప్పుడు మేబీ లోకస్తులు లోకంలో ఉన్న వారు, అబ్బా ఇదెంత గొప్ప ప్రాజెక్ట్, ఎంత ఇంజనీరింగ్ ఇందులో ఉంది, ఎంత హైట్ దీన్ని కడతా ఉన్నది, హ్యూమన్ నాలెడ్జ్, ఎట్లాగైనా దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్న మనసుతో వాళ్ళు ఆ టవర్ ని కడతా ఉన్నప్పుడు, మనుషులందరూ బహుశా అనుకుంటా ఉండారేమో, అబ్బా మనం ఎంత గొప్ప టవర్ ని మనం కడతా ఉన్నాం, ఇంత గొప్ప ఫౌండేషన్ ని మనం కట్టాం, ఇంత మెటీరియల్ ని మనం గ్యాదర్ చేస్తా ఉన్నాం, ఇంత డిజైన్ చేసి మనం చేస్తా ఉన్నాం. ప్రతి మానవుడు అనుకుని ఉండొచ్చు, కానీ పైనుంచి చూస్తా ఉన్న దేవుడు అది వెర్రితనంగా చూసినట్టుగా మనం చూస్తాం. లోకపు జ్ఞానము, లోకపు జ్ఞానము దేవుని దృష్టిలో మరి ఉండడం మనం చూస్తా ఉన్నాం. దాని గురించే యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్స్ ఆపరేషన్, ఇక్కడ మనం చూసినప్పుడు దాని ఆపరేషన్ గురించి మాట్లాడుతున్నారు, దాని పనితీరు, ఈ లోకపు పనితీరు, ఈ లోకపు జ్ఞానం యొక్క పనితీరు అంటే 14వ వచనంలో చెప్తా ఉన్నాడు, అది మత్సరంతో కూడుకున్నది. 14వ వచనం ఒకసారి చదువుదాం. అయితే మీ హృదయములలో సహింపనలు కాని మత్సరము వివాదము ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. మొట్టమొదటిగా ఈ లోకపు జ్ఞానం, లేకపోతే భూ సంబంధమైన జ్ఞానం యొక్క పనితీరు, అది మొట్టమొదటి దాని పనితీరు ఎట్లా ఉంటది అంటే మత్సరం అందులో ఉంటది. మత్సరం లోకస్తులు ఎక్కువ కనిపిస్తూ ఉంటది. ఒకరి మేలుని చూసి, లేకపోతే ఒకరి ఆశీర్వాదాన్ని చూసి, ఒకరి సంతోషాన్ని చూసి వార్వలేని స్థితిని మత్సరం అంటాం, ఇంగ్లీష్ లో ఎన్వి అని అంటాం. అయితే ఈ లోకపు జ్ఞానము, ఈ లోకానికి సంబంధించిన జ్ఞానము, దయ్యాలకి సంబంధించిన జ్ఞానము యొక్క పనితీరు ఏంటనంటే అందులో మత్సరం ఉంటదంట. మత్సరం చాలా సార్లు విశ్వాసంగా మనల్ని కూడా ఇది ఏళ్తా ఉంటది, ఇది మనల్ని తృంచుతా ఉంటది, ఇది మనలో అది పెనిట్రేట్ చేసుకుంటూ, లేకపోతే మనల్ని దాన్ని తవ్వుకుంటూ వెళ్తా ఉంటది. మత్సరం, ఎన్వి, ఒకళ్ళు మేలును చూసి లేకపోతే ఒకళ్ళ ఆశీర్వాదాన్ని చూసి తట్టుకోలేని స్థితి, మనం కూడా అలాగ ఉండాలి, ఇలా ఉండాలి అని చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాం. ఎక్కువ కుటుంబాల్లో, లేకపోతే ఎక్కువ విశ్వాసంగా ప్రభుని వెంబడిస్తున్న వారిలో ఎక్కువగా ఇది మనల్ని ఏలుతా ఉంటది. మత్సరం. మత్సరం అంట అసూయగా మారుతుందంట, అసూయ ద్వేషంగా మారుతుందంట, ద్వేషం పగగా మారుతుందంట, పగ అది మటర్గా మారుతుందంట. నిజంగా మత్సరం అనేది చిన్నది, చిన్నగా స్టార్ట్ అవుతుంది కానీ అది అసూయగా మారుతుంది, తర్వాత ద్వేషంగా మారుతుంది, తర్వాత పగగా మారుతుంది, నరహత్యగా కూడా మారచ్చు. సహోదరుని ద్వేషించటమే అది నరహత్య అనే వాక్యం చెప్తా ఉంది. నిజంగా విశ్వాసలంగా ప్రభువుని ప్రేమిస్తూ నడుస్తా ఉన్నా, ప్రభువుని వెంబడిస్తా ఉన్నా, అనుదినము వాక్యం వింటూ నడుస్తా ఉన్నా సరే అనేక సార్లు విశ్వాసుల్ని ఈ లోకపు జ్ఞానము ఏలతా ఉంటది. మత్సరము ఈ లోకపు జ్ఞానం యొక్క అవుట్ ఫంక్షన్ లేకపోతే పనితీరు ఏంటంటే మత్సరం. ఇది మనల్ని ఏలతా ఉంటది. ఒకరి మేలు చూసి మారవలేం, ఉండలేం. లోకస్తుల్లో ఎక్కువ కనిపించేది క్రైస్తవుల్లో కూడా చాలా ఎక్కువగా మనల్ని మన హృదయాల్ని ఏలుతా ఉంటది. వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి మనం ఎట్లా ఉండాలి, వాళ్ళతో సమానంగా మనం ఎలాగైనా వెళ్ళాలి, మనకు లేకపోయినా సరే వాళ్ళతో సమానంగా మనం పరుగులు తీయాలి అన్న లోకపు జ్ఞానంలో మనం బ్రతుకుతూ ఉంటాం. దయచేసి ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ లోకపు జ్ఞానము మత్సరము అది ఎన్నడూ మన హృదయాల్ని ఏలకుండా మనం కాపాడుకుందాం ప్రభుని అడుగుదా. అయితే రెండవ మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు, మత్సరము మరియు మత్సరము విరోధము. అక్కడ మనం చూసినప్పుడు మత్సరము వివాదము ఉంచుకున్న వారైతే, వివాదం ఈ లోకపు జ్ఞానము వివాదాలను పుట్టిస్తుంది. వివాదం ఒకరి అంటే ఒకరు పడలేని స్థితిని తీసుకొస్తుంది, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని స్థితిని తీసుకొస్తుంది. ఈ లోకపు జ్ఞానము, ఈ లోకపు జ్ఞానము ఒకరికొకరు ఒకరంటే ఒకరికి పడలేని స్థితిని తీసుకొస్తుంది. చాలా మంది చూడండి కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోరు, విశ్వాసులే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. వివాదం అది లోకపు జ్ఞానం. దేవుడేమో ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిన వాళ్ళకి క్షమించి వచ్చి మళ్ళీ ప్రార్థన చేయంటే ఆహా వాళ్ళే వాళ్ళ వల్లనే గొడవ జరిగింది కాబట్టి నేను మాట్లాడను, వాళ్ళదే మిస్టేక్ కాబట్టి నేను మాట్లాడను. అటువంటి మనసు క్రైస్తవుల్ని మనల్ని ఏళ్తా ఉంటుంది. దయచేసి ప్రియులారా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం, వివాదం లోకపు జ్ఞానానికి సంబంధించింది, దెయ్యపు జ్ఞానాలకి సంబంధించింది. అయితే వివాదం సమాధానం లేకుండా చేస్తుంది, ఇద్దరు మాట్లాడుకోకుండా చేస్తుంది. కుటుంబంలో అయినా సరే లేకపోతే మన రిలేషన్స్ లో అయినా సరే, రిలేటివ్స్ లో అయినా సరే, ఆఖరికి సంఘంలో అయినా సరే, చాలా సంఘాల్లో ఇద్దరు మాట్లాడుకోరు, ఇద్దరు కుటుంబాలు మాట్లాడుకో. నిజంగా ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం, లోకపు జ్ఞానము వివాదాన్ని పుట్టిస్తుంది. అది ఏమైనా మనల్ని ఏలుతుందేమో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రభు యొక్క జ్ఞానము అది పవిత్రమైనదని వాక్యం సెలవిస్తా ఉంది. ఇదే వచనాల్లో మనం చూస్తాం. అయితే వివాదము సాతాను పుట్టించేది, లోకపు జ్ఞానం పుట్టించేది. నిజంగా ఎక్కువ మనల్ని ఏలతా ఉండే పాపాల్లో ఇది ఒకటి కానీ కనిపించదు. ఇద్దరు మహాసర్లే వాళ్ళు మాట్లాడుకోవట్లేదు కదా అని ఉంటది కానీ అసమాధానం పెట్టుకుని ఎక్కువ మనం దేవునికి దూరం అవుతా ఉంటాం. అత్సరము వివాదము ఈ రెండు కూడా లోకపు జ్ఞానానికి సంబంధించింది. కుటుంబాల్లో కూడా ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటది, నీ శాలరీ ఎంత, నా శాలరీ ఎంత, నీ పొజిషన్ ఎంత, నా పొజిషన్ ఎంత, నేను అట్లా నువ్వు ఇట్లా అంటే భేదాలను పుట్టిస్తుంది. లోకపు జ్ఞానం వివాదము మత్సరాన్ని పుట్టిస్తుంది. హస్బెండ్ శాలరీ ఎంత, వైఫ్ శాలరీ ఎంత, ఇట్లా లేకపోతే ఒక కుటుంబంలో సంఘంలో అనేక సార్లు ఇవి రెండు మనల్ని ఏలుతా ఉంటాయి. జ్ఞాపకం చేసుకుందాం. అయితే మూడవ దాని గురించి కూడా యాకోబు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అతిశయ పడవద్దు. అతిశయం నేను చిన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇప్పుడు మందిరంలో ఆ చేపలు అవి వేసి సర్దుతా ఉన్నప్పుడు అటు ఇటు చూస్తూ ఉండేవాని అనమాట, ఎందుకంటే ఎవరన్నా అబ్జర్వ్ చేస్తున్నారేమో లేకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఉంటే అప్పుడు ప్రార్థన చేస్తాం, ఎందుకంటే వాళ్ళు చూడాలి, వాళ్ళు చూసి అబ్బా ఎంతగా బాగా ప్రార్థన చేస్తున్నాడో లేకపోతే ఎంత బాగా వాక్యం చెప్తున్నాడో. అతిశయము తెలియకుండా మన హృదయంలో ఉంటది, ఒకరు చూస్తారని చేసే స్థితి లేకపోతే ఒకరి నుంచి రికగ్నైజేషన్ లేకపోతే వీళ్ళు నన్ను చూడాలి, లేకపోతే వీళ్ళు చూస్తే వీళ్ళు చూసేలా నేను చెయ్యాలి, లేకపోతే వీళ్ళు నన్ను గుర్తించాలి అన్న మనసు అతిశయం అని మనం అనొచ్చు. చాలా సార్లు ఇది లోకపు, ఇది కూడా లోకపు జ్ఞానానికి సంబంధించింది. ఇది కూడా అనేక సార్లు మనల్ని ఏలతా ఉంటది. ఒక పని చేయడం ద్వారా మనిషి మెప్పుని, మనిషి మేలుని పొందడము అతిశయం, అతిశయం గా మనం చూడొచ్చు. అయితే యాకోబు వీటన్నిటినీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. లోకపు జ్ఞానం యొక్క పనితీరు, లేకపోతే లోకపు జ్ఞానంలో ఇవి ఉన్నాయి, మత్సరము, వివాదము, అతిశయము. ఈ మూడు ఇంకా ఉన్నాయి. ఈ మూడు ఎక్కువ మనల్ని ఏలే ఆపాలి, లేకపోతే ఏలే ఎక్కువ విశ్వాసలో ఉండి కనిపించలేని అవిధేయతలు, లేకపోతే కనిపించలేని పాపాలు ఈ మూడు, మత్సరము, వివాదము, అతిశయము. దయచేసి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో యాకోబు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, లోకపు జ్ఞానము మత్సరంతో కూడినది. అదేదైనా ఎక్కడైనా మన హృదయంలో నివాసం చేస్తా ఉందా? ఈ లోకపు జ్ఞానము వివాదం పుట్టిస్తుంది. ఎక్కడైనా మన హృదయాల్లో అది ఉంటా ఉందా? వ్యక్తిగత రిలేషన్స్ ని ఇద్దరి మధ్య పాడు చేస్తా ఉంటది, వివాదాలను పుట్టిస్తుంది, మాట్లాడుకోకుండా చేస్తుంది, ప్రార్థన చేయకుండా చేస్తుంది. అతిశయం ఎవరైనా చూస్తే నే చెయ్యాలనిపిస్తా ఉంటది. రికగ్నైజేషన్, వాళ్ళు నన్ను గుర్తించాలి అని ఉంటది. అయితే దీని అవుట్కమ్ కూడా చెప్తా ఉన్నాడు, దీని యొక్క ప్రతిఫలం కూడా చెప్తా ఉన్నాడు. 16వ వచనాన్ని మనం చూసినప్పుడు దీని యొక్క ప్రతిఫలాన్ని యాకోబు తెలియజేస్తా ఉన్నాడు. ఏలయనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండును, అక్కడి అల్లరియు నీచ కార్యమును ఉండును. దాని ఆరిజన్ మనం చూసాం, ఆరిజన్ ఈ లోకం, లేకపోతే ఈ భూమి నుంచి, లేకపోతే ఈ మనుషుల నుంచి పుట్టినది ఈ జ్ఞానము. దాని ఫంక్షన్ మనం చూసాం, దాని పనితీరు ఎట్లా ఉందనంటే మత్సరము, వివాదము, అతిశయము అందులో ఉంటా ఉన్నాయి. అయితే దాని ప్రతిఫలం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 16వ వచనంలో. ఎలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. దాని ప్రతిఫలం నీచ కార్యం, అల్లరి, నీచ కార్యం, లేదా చెడ్డ కార్యాలు. దాని అవుట్కమ్, ఈ లోకపు జ్ఞానం యొక్క అవుట్కమ్, లేకపోతే దాని రిజల్ట్ ఏంటనంటే కన్ఫ్యూజన్. ఇంగ్లీష్ లో కొన్ని వర్షన్స్ లో కన్ఫ్యూజన్ అనుంది, కన్ఫ్యూజన్, జిగ్జాగ్, అసలు ఏంటో తెలియదు అనమాట. అది ఎక్కడికి వెళ్తుందో, ఆ జ్ఞానం ఎటువంటిదో, ఎటువంటి నాశనాన్ని పుట్టిస్తుందో తెలియదు. కన్ఫ్యూజన్ అండ్ ఈవిల్, చెడ్డ కార్యాలు మరియు గలిబిలి పుట్టిస్తుంది. అయితే దేవుని జ్ఞానం గురించి కూడా యాకోబు ఇక్కడ మాట్లాడడం జరుగుతా ఉంది. దాన్ని ఒకసారి మనం చూసి ప్రార్థన చేసుకుందాం. 17, 18వ వచనాల్లో దేవుని జ్ఞానం ఎటువంటిది, అది ఎటువంటి అవుట్కమ్ ను తీసుకొస్తుంది, దేవుని జ్ఞానం యొక్క పనితీరు ఎట్లా ఉంది అని యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే 17వ వచనంలో మనం చూస్తే ఈ జ్ఞానం యొక్క ఆరిజిన్, ఈ జ్ఞానం యొక్క మూలము ఏంటి అనంటే దేవుడు. పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది అని మాట్లాడుతూ ఉన్నాడు 17వ వచనంలో. ఈ జ్ఞానం యొక్క ఆరిజిన్ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. లేకపోతే మనం కొరింథీయుల రాసిన పత్రికలో మనం చూసినప్పుడు, కొరింథీయుల రాసిన పత్రిక 1:24 మనం చూస్తా ఉన్నప్పుడు అక్కడ క్రీస్తు అని ఉంటది. క్రీస్తు ఆ జ్ఞానము, క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారే ఆ జ్ఞానం అని అక్కడ రాసి ఉంటది. నిజంగా ఈ జ్ఞానము పైనుంచి వచ్చిన జ్ఞానము, రక్షించబడిన ప్రతి విశ్వాసులో కనిపించవలసిన జ్ఞానము, రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసని ఏలవలసిన ఈ జ్ఞానం. మొట్టమొదటిది దాని పనితీరు ఎట్లా ఉంది అని అంటే, లేకపోతే దాని ఫంక్షన్, పైనుండి వచ్చే జ్ఞానం యొక్క ఫంక్షన్ మొట్టమొదట ఏంటి అని అంటే పవిత్రమైనది, పవిత్రమైనది. అవర్ విజ్డమ్, మన జ్ఞానము పవిత్రమైనదిగా ఉండాలి. దానియేలు ఆ బబులోను సామ్రాజ్యంలో ఆయన ఒక ఆఫీసర్ గా ఎన్నుకొనబడినప్పుడు, లేకపోతే వాళ్ళు ఆ రాజు దగ్గర, వాళ్ళు రాజు వాళ్ళని ఏర్పరచుకు ఆ రాజ్యంలో పనిచేయడానికి ఆఫీసర్స్ గా వాళ్ళని ఏర్పరచుకున్నప్పుడు, రాజు యొక్క బల దగ్గర వాళ్ళు భోజనాన్ని ఏర్పాటు చేసినప్పుడు, రాజు యొక్క బల దగ్గరికి దానియేలుకి తినడానికి తీసుకొచ్చిన ఆ ఆహారం విషయంలో మేబీ పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటా ఉన్నారేమో, అబ్బా ఎంత ఘనమైన ఆహారం వచ్చింది, ఎంత రాజు యొక్క రాజు తినే ఆ భోజనం తినే అర్హత వచ్చింది, లేకపోతే ఆ ధన్యత వచ్చింది, లేకపోతే అది అంత బ్లెస్సింగ్ వచ్చింది అని అనేకులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుని ఉండొచ్చు దానియేలుకి. కానీ దానియేలు అక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు అది పవిత్రమైనది కాదు అని గ్రహించాడు. లోకపు జ్ఞానం చెప్తా ఉంది అది ఆశీర్వాదము, అది దేవుని ఆశీర్వాదము, లేకపోతే లోపకపు జ్ఞానం చెప్తా ఉంది రాజు యొక్క బల్ల దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ అది ఎంతో విలువైనది అని చెప్తా ఉంది. అయితే దానియేలు యొక్క హృదయము, దానియేలు యొక్క దేవుడు చెప్తా ఉన్నాడు అది అపవిత్రమైనది, అపవిత్రమైనది, అది దేవుని దృష్టిలో వెర్రితనము, అది దేవునికి వ్యతిరేకమైనది అని దావీదు లో ఉన్న దేవుడు, లేకపోతే దానియేలు అనుకుంటా ఉన్నాడు. దానియేలు యొక్క దేవుడు చెప్తా ఉన్నాడు, మనిషి దాన్ని ఘనంగా ఇస్తా ఉన్నాడు కానీ దేవుడు అది అపవిత్రంగా ఇస్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు మొట్టమొదటి దేవుని జ్ఞానము పవిత్రమైనది, దేవునికి వ్యతిరేకమైనది వచ్చినప్పుడు అది రిజెక్ట్ చేస్తుంది. దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా మన హృదయంలో ఎంటర్ అవడానికి ట్రై చేస్తా ఉన్నప్పుడు ఆ జ్ఞానము మనల్ని పుచ్చుతా ఉంటది. అందుకని ఇక్కడ యాకోబు చెప్తా ఉన్నాడు, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, అది దేవుని ఆశీర్వాదంగా కనిపించవచ్చు దానియేలుకు కనిపించినట్లు, కానీ దేవుని దృష్టిలో అది అపవిత్రమైనది. అనేక సార్లు మనం అపవిత్రమైన, లేకపోతే అనేక సార్లు దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే దానియేలు నడిపించిన దేవుడు నిజంగా మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన అనుదిన జీవితాల్లో చేస్తున్న అనేక పనుల్లో ఆ పవిత్రత, లేకపోతే ఆ పవిత్రమైనది, ఆ జ్ఞానము పవిత్రమైనది అని రాసింది. అయితే ఒక పని చేస్తా ఉన్నప్పుడు, ఒక డిసిషన్, ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నప్పుడు, దేవుని ప్రార్థన చేస్తూ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నప్పుడు అనేక సార్లు అది అపవిత్రమైన, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం, దేవుని నుండి వచ్చిన జ్ఞానము అది పవిత్రమైనది, పవిత్రమైనది, పవిత్రమైనది. దానియేలు గ్రహించినట్లు మనం గ్రహించడానికి ప్రార్థన చేసుకుందాం. దానియేలు అది అపవిత్రమైనది, దేవుని ఆశీర్వాదం ఆయన తినేలేదు గాని అది దెయ్యాలకు సంబంధించింది అని దానియేలు ఎరగగలిగాడు. దానియేలు దాన్ని డిఫరెన్షియేట్ చేయగలిగాడు. అయితే లోకానికి సంబంధించిందేదో దేవునికి సంబంధించిందేదో మనం డిసైడ్ అవడానికి, లేకపోతే దేవుడు ఆ విధంగా నడిపించడానికి దేవుడు సహాయం చేయను గాక మనం ప్రార్థన చేసుకుందాం దాన్ని బట్టి. అయితే ఇంకా యాకోబు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు, దాని యొక్క పనితీరు గురించి మాట్లాడుతూ యాకోబు మాట్లాడుతా ఉన్నాడు. దాని యొక్క పనితీరు సమాధానము, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. సమాధానకరం, ఇందాక మనం లోకపు జ్ఞానంలో చూసాం అది వివాదాలను పుట్టిస్తుంది. ఈ లోకపు జ్ఞానము వివాదాలను తీసుకొస్తుంది, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవను తీసుకొస్తా ఉంటది, అసమాధానాన్ని తీసుకొస్తా ఉంటది. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దేవుని జ్ఞానము సమాధానకరమైనది, సమాధానకరమైనది. ముఖ్యంగా మినిస్ట్రీలో లేకపోతే సేవలో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసే ఏరియా ఇదే, సమాధానాన్ని పోగొట్టడం. ప్రార్థనకి వెళ్దాం అనుకుంటాం, అప్పుడే ఫ్యామిలీలో చిన్నది రేజ్ అవుతుంది, ఇంకా మొత్తం సమాధానం పోతుంది, ప్రిపేర్ అయిన వాక్యం పోతుంది, లేకపోతే వెళ్ళవలసిన దేవుని పనికి వెళ్ళే యొక్క మనసు విరిగిపోతా ఉంటది. సాతానుడు అనేక సార్లు ఈ ఏరియాని టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఒక మంచి పనికి వెళ్ళాలనుకుంటాం, అప్పుడే ఏదోటి వచ్చింది, అప్పుడే ఇద్దరి మధ్య, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, లేకపోతే తండ్రి కొడుకుల మధ్య, క్రైస్తవులంగా మనం వ్యక్తిగత రిలేషన్స్ ని ఎవరితో అయితే ఎక్కువ మనం టైం స్పెండ్ చేస్తూ ఉంటామో అప్పుడే మన మధ్యలో అసమాధానాన్ని తీసుకొస్తాడు, దానివల్ల దేవుని పని ఆపగొట్టాలని లేకపోతే దేవుని పని ఆపు చేయాలని నిజంగా ఎక్కువ టార్గెటెడ్ దేవుని యొక్క జ్ఞానము సమాధానము దేవుని యొక్క జ్ఞానము సమాధానము అని యాకోబు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఏదైనా ఒక 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 దైవజనుడు ఈ విధంగా ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ సమాధానాన్ని పోగొట్టుకోకూడదండి. ఎన్నికోట్లైనా పోగొట్టుకోవచ్చు కానీ సమాధానాన్ని పోగొట్టుకోకూడదండి. నిజంగా సమాధానం అది మనల్ని దేవుని పని చేయకుండా లేకపోతే దేవునితో మాట్లాడకుండా దేవునితో ఆ రిలేషన్ కలిగి ఉండకుండా చేస్తుంది. మనుషులతో ఆ రిలేషన్ పోగొడుతుంది, దేవునితో కూడా ఆ రిలేషన్ ని పోగొడుతూ ఉంటుంది. అయితే మొట్టమొదటి పవిత్రమైనది దేవుని నుంచి వచ్చిన జ్ఞానం యొక్క పనితీరు అది పవిత్రమైనది. రెండవది అది సమాధానాన్ని పుట్టిస్తుందని యాకోబు చెప్తా ఉన్నాడు. అయితే మూడవది మృదువైనది, పవిత్రమైనది, ఆ తరువాత సమాధానకరమైనది, మృదువైనది. మృదువైనది సైలెంట్ సైలెంట్ బట్ నో కాంప్రమైజ్. అది సైలెంట్ గా లేకపోతే మౌనంగా ఉండొచ్చేమో గాని అది కాంప్రమైజ్ అవ్వదు. కాంప్రమైజ్ అవ్వలేని అవ్వదు, పాపం విషయంలో కాంప్రమైజ్ అవ్వదు. మౌనంగా చాలాసార్లు చాలా మంది సైలెంట్ గా మౌనంగా ఉంటారు కానీ దేవునితో లేకపోతే ప్రభువుతో ఆ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటా ఉంటది. జ్ఞాపకం చేసుకుని మృదువైనది, చాలాసార్లు మృదుత్వం మనలో ఉండదు. మృదుత్వం మృదువైనది, దేవుని నుంచి వచ్చే జ్ఞానము మృదువైనది. ఇంకా మనం చూస్తా ఉన్నప్పుడు సులభముగా లోబడినది. సమయం లేదు కనుక నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా మనం చూస్తా ఉన్నప్పుడు సులభముగా లోబడినది, సబ్మిసివ్, ఇంగ్లీష్ లో దాన్ని సబ్మిసివ్ అండ్ సబ్మిసివ్, సులభంగా లోబడినది, సబ్మిసివ్ గా ఉండేది, సులభంగా లోబడేది. ఇదిగా జ్ఞాపకం చేసుకుందాం, చాలాసార్లు మనం యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సబ్మిట్ యాక్సెప్ట్ చేస్తారు కానీ మనం చాలాసార్లు చాలా మందిని యాక్సెప్ట్ చేయలేం. సబ్మిసివ్ హార్ట్ మనకుండదు. ఇంత ఘోర పాపినైన ప్రభు, ఇంత ఘోర పాపినైన నన్ను ప్రభు యాక్సెప్ట్, అనేక సార్లు ఆయన మనల్ని అంగీకరిస్తాడు కానీ మనము చిన్న చిన్న తప్పులకి లేకపోతే చిన్న చిన్న అసమాధానాలకి మనం చాలాసార్లు సబ్మిసివ్ గా మనం ఉండలే, మనం క్షమించలేని స్థితి మన హృదయంలో ఉంటుంది. అయితే క్రీస్తు ప్రభువారు ఏ విధంగా సబ్మిసివ్ గా ఆ తండ్రికి ఉన్నారు, అట్లానే చాలాసార్లు మనం ప్రభుకి సబ్మిసివ్ గా మనం చాలాసార్లు ఉండలేం. ఒక చిన్న అసమాధానాన్ని బట్టి లేకపోతే చిన్న గొడవలను బట్టి వివాదాలను బట్టి అనేక సార్లు ఇతరుల్ని క్షమించలేని స్థితి మనలో ఉంటా ఉంటది. ఇతరులకి లోబడలేని స్థితి మనలో ఉంటా ఉంటది. వీళ్ళెవరు నేనెవరు, వీళ్ళకి నేను సబ్మిసివ్గా ఉండడం ఏంటి, వీళ్ళకి నేను లోబడి ఉండడం ఏంటి. లోబడి ఉండడం అని అంటే బానిసలం కాదు కాని దేవుని యొక్క అత్యున్నతమైన గుణలక్షణం లోబడడం, సులభముగా లోబడినది. అది సబ్మిసివ్గా ఉండడం అని అంటే అదేదో ఒకళ్ళ కింద ఒకళ్ళ కాలి కింద ఉండడం కాదు, లేకపోతే ఒకళ్ళ అండర్లో మనం ఉండడం కాదు, ఒకళ్ళ అధికారంలో మనం ఉండడం కాదు కానీ ప్రభువుని అంగీకరించిన వారంగా లేకపోతే ప్రభువుతో నడుస్తూ ఉన్న వారంగా సబ్మిసివ్ అంటే ఇది దేవుని యొక్క అత్యున్నతమైన క్వాలిటీ, దేవుని యొక్క పనిలో అత్యున్నతమైన స్థానం సబ్మిసివ్, లోబడి ముందుకు వెళ్ళడం అనేది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానం అంటాడు పైనుంచి వచ్చే జ్ఞానము అది ఫలవంతమైనది, మంచి ఫలములతో నిండుకునినది అంది మనం చూస్తా ఉన్నాం. మంచి ఫలములతో నిండుకునేది, ఫ్రూట్స్, మంచి ఫ్రూట్స్. ఒక చెట్టును మనం చూసినప్పుడు మంచి ఫ్రూట్స్ ఇస్తే ఎంతో ఆనందం. ఇప్పుడు చూడండి మామిడి పళ్ళు, మ్యాంగో సీజన్, అనేకమైన రకరకాల మ్యాంగోస్, కొన్ని బాగుంటాయి కొన్ని బాగోవు. కొన్ని బాగున్న వాటి గురించి చూస్తే మనకు ఎంతో హ్యాపీనెస్, అబ్బా చాలా టేస్ట్ గా ఉంది. కొన్ని బాలేని చూస్తా ఉన్నప్పుడు ఎంతో డిస్కరేజ్మెంట్. దేవుడు కూడా మనం చూస్తా ఉన్నప్పుడు, మన ఫ్రూట్స్ ని చూస్తా ఉన్నప్పుడు ఎన్నడూ డిస్కరేజ్ అవ్వకూడదు. దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానము, దేవుని మనలో నివాసం చేస్తా ఉన్నప్పుడు దేవుణ్ణి అది సంతోషపరుస్తూ ఉంటది, అది మనలో ఫలాలను తీసుకొస్తా ఉంటది. అయితే ఇంకా యాకోబు మాట్లాడుతా ఉన్నాడు లాస్ట్ది, పక్షపాతముతోనూ పక్షపాతమైనను వేషధారణ లేనిదే ఉన్నది. దేవుని జ్ఞానము పక్షపాతము లేనిది. అక్కడ మనం చూసాం ఈ లోకపు సంబంధమైన జ్ఞానంలో మత్సరము ఉంటది. ఇది ఇక్కడ మనం దేవుని వాక్యం దేవుని జ్ఞానం పైనుంచి వచ్చే జ్ఞానంలో పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వేషధారణ మనం లోపల ఏమైతే అయి ఉన్నామో బయట కూడా అదేగా కనిపించడం, బయట కూడా ఒకే వ్యక్తిగా లోపల స్వభావం ఏదైందో లోపల మన హృదయంలో మనం ఏమనుకుంటా ఉన్నామో మనుషులు ఎదుట కనిపిస్తున్నప్పుడు కూడా బయటికి అదే విధంగా కనిపించడం, వేషధారణ లేని స్థితి. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని నుండి వచ్చిన జ్ఞానము వేషధారణ లేనిది, పక్షపాతము లేనిదిగా మనం చూస్తా ఉన్నాం. దయచేసి పిల్లలారా మన జ్ఞాపకం చేసుకుందాం రెండు విషయాల్ని యాకోబు ఈ వచనాల్లో మనకు తెలియజేస్తా ఉన్నాడు, లోకపు జ్ఞానము మరియు దేవుని జ్ఞానము. అయితే నేను ఒకసారి జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటి లోకం నుంచి పుట్టిన జ్ఞానం అది వివాదాలను పుట్టిస్తుంది, అది మత్సరాన్ని పుట్టిస్తుంది, అది అతిశయాన్ని పుట్టిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మత్సరం ఇతరుల ఆశీర్వాదాన్ని చూసినప్పుడు ప్రభువా నీకు వందనాలు, వాళ్ళని మీరు ఆశీర్వదించారు. వివాదం అది పుట్టిస్తూ ఉంటది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, ఎక్కడైనా వివాదం మనలో ఏలతా ఉందా, మన హృదయాన్ని వివాదం ఏలతా ఉందా, ఇతరులతో అసమాధానాన్ని ఇంకా అది కొనసాగిస్తా ఉందా, కొనసాగించడానికి ఇష్టపడతా ఉంటది. మన ఈగో ఒప్పుకోదు ఇతరులతో సమాధాన పడడానికి. వివాదము దేవుని బిడ్డల హృదయాల్ని పాడు చేస్తుంది, సంబంధాన్ని సమాధానాన్ని పాడు చేస్తుంది. అది లోకపు జ్ఞానం. అయితే స్త్రీలారా లోకపు జ్ఞానము మనల్ని ఏలతా ఉంటది అనేక సార్లు ప్రతిరోజు. లోకపు జ్ఞానం ఏలతా ఉంటది. అయితే దేవుని జ్ఞానము పవిత్రమైనది, అది సమాధానకరమైనది, అది మత్సరము లేనిది, అది వేషధారణ లేనిది, అది పక్షపాతం లేనిది, అది మృదువైనది, అది సులభముగా లోబడినది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే రెండు జ్ఞానాలు మనలో, ఏ జ్ఞానము మనల్ని ఏలతా ఉంది, ఏ జ్ఞానము మనల్ని ఏలతా ఉంది అన్నది మనం చూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం, నేను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం, నిమిషం కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. మన హృదయాన్ని మనం చూసుకుందాం, ఏ జ్ఞానము నా హృదయంలో ఎక్కువ ఉంది, ఏ జ్ఞానము నా హృదయాన్ని ఎక్కువ వెళ్తా ఉంది, ఏ జ్ఞానము నా వ్యక్తిగత జీవితాన్ని కుటుంబ జీవితాన్ని ఎక్కువగా వెళ్తా ఉంది. పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. అయితే భూ సంబంధమైన జ్ఞానం అది దయ్యాలకు సంబంధించిన దయ్యపు జ్ఞానం వంటిదని యాకోబు విశ్వాసుల దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యాకోబు మాట్లాడుతూ ఉన్నట్టు విశ్వాసులతో మత్సరము వివాదము అతిశయము. విశ్వాసీ హృదయంలో చోటును సంపాదించడానికి ఎంతగానో లోకపు జ్ఞానం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లోకపు జ్ఞానం ఎలా ఇంత పరిశుద్ధంగా ఎవరు ఉండగలరండి, ఇంత ఎలా చేయగలరండి అంటది. కానీ దేవుని జ్ఞానము పవిత్రమైనది. మత్సరం వెళ్తా ఉందా, వివాదం మనల్ని వెళ్తా ఉందా పిల్లలారా? జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువా నాకు పైనుంచి వచ్చే జ్ఞానం నన్ను ఏలాలి, పైనుండి వచ్చే జ్ఞానం నా హృదయాన్ని వేలాలి, సమాధానం నా హృదయాన్ని ఏలాలి, పవిత్రత నా హృదయాన్ని ఏలాలి, సమాధానం నా హృదయాన్ని ఏలాలి, మృదువత్వం నా హృదయాన్ని ఏలాలి, సులువుగా లోబడేతనం సబ్మిషివ్ నా హృదయాన్ని ఏలాలి, పక్షపాతము వేషధారణ నాలో వాటికి చోటు ఉండకూడదు అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని జ్ఞానంతో సంపూర్ణంగా నింపబడాలని ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా, యాకోబు లోకపు జ్ఞానం గురించి, దాని పనితీరు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభా తండ్రి, దేవుని జ్ఞానం గురించి, దాని పనితీరు గురించి ప్రభా మేము చూస్తూ వచ్చాం. నిజమే ప్రభా, ప్రభా నాయన, మిమ్మల్ని అంగీకరించిన వారంగా విశ్వాసులంగా లోకపు జ్ఞానం అనేక సార్లు మమ్మల్ని ఏలతా ఉందని ఒప్పుకుంటా ఉన్నాం. లోకపు జ్ఞానము మా హృదయాల్లో చోటు సంపాదిస్తా ఉందని ఒప్పుకుంటా ఉన్నాం. వివాదము, మత్సరము, అతిశయము మాలో కనిపించని ప్రభా నాయన, ఆ పాపము ఏలతా ఉందని ఒప్పుకుంటా ఉన్నాం. ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా పైనుంచి వచ్చే జ్ఞానంతో మీరు మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాలను నింపమని, మా వ్యక్తిగత జీవితాలను నింపమని, మా ఫెలోషిప్ ని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. పైనుంచి వచ్చే జ్ఞానము ప్రభా పవిత్రమైనది, సమాధానకరమైనది. ప్రభా సమాధానం మా కుటుంబాలని ఏలాలి, సమాధానం నా వ్యక్తిగత జీవితాన్ని ఏలాలి, ప్రభా సమాధానం నా సహవాసాన్ని అంతటినీ ఏలాలి. ప్రభా తండ్రి, ఆ విధంగా నా వ్యక్తిగత జీవితం ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా నాయన తండ్రి. నాయన ప్రభా మీరే ప్రభా, ఇంతవరకు మీరు నడిపించినందుకు, మాట్లాడినందుకు అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ విధంగా మేము జీవించడానికి ప్రభా తండ్రి, యాకోబు గుర్తు చేస్తా ఉన్నా ప్రభు, రెండింటి జ్ఞానం మధ్య ప్రభా నాయన మా జీవితాలు ప్రభా పైనుంచి వచ్చే జ్ఞానంలో ప్రభా మేము అనుదినము మా హృదయాల్ని మేము కట్టుకోవడానికి, మా జీవితాలని కట్టుకోవడానికి, మా సహవాసాలను కట్టుకోవడానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవ మీ హస్తాలకు అప్పగించుకుంటూ అయా తండ్రి ప్రభా, మీ అయా తండ్రి ఈ దినం చేసే పనులన్నింటిలో మీరు తోడుగు నడిపించమని, అయా సమాధానం మా హృదయాన్ని ఏలడానికి సహాయం చేయమని, దేవుని జ్ఞానం మా హృదయాలతో నింపమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.